నారాయణం నమస్కృత్యా నరం చైవానరుత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు శ్రీమద్ భాగవతం దశ ఏకాదశ స్కందము ప్రథమ అధ్యాయము శ్లోకం సంఖ్య 4 గురించి చర్చ చేద్దాం. 4 కదా. నైవాన్యతః పరిభవో అస్య భవేత్ కథంచిన్ మత్సంశ్రయస్య విభవోన్ నానా అస్య నిత్యం అంతః కలిం యదుకులస్య విధాయ వేణుస్తంభస్య వన్నిమివ శాంతిం ఉపైమి ధామ. నైవాన్యత పరిభవోశ్చ భవేత్ కథంచిన్ మత్సం శ్రయస్య విభవో నహనస్య నిత్యం అంతఃకలిం యదుకులస్య విధాయ వేణు స్తంభస్య వహ్నిమివ శాంతిముపైమి ధామ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చచ్చన్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశనం. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామయ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాం సహగనాలలితా శ్రీ విశాఖాన్వితం చ. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణీ నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి పంచతత్వాత్మకం కృష్ణం భక్తి రూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమస్తుతే. తప్త కాంచన గౌరంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. కస్తూరీ తిలకం లలాటపటలే వత్సస్థలే కౌస్తుభం నాసాగ్రే వరమప్పికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం సులిలితం కంఠే చ ముక్తావళీ. గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ధ్యేయం సదా పరిభవగ్నభీష్టదోహం తీర్థాస్వతం శివ విరంచినుతాం శరణ్యం భర్తార్థం ప్రణతపాల భవాక్తిపోతం. వందే మహాపురుషతే చరణారవిందం వాంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సంకర్షణ కారణతో యశాయ గర్భోదశాయ చ పయోదశాయ శేషశయశ్చాంశస నిత్యానందాఖ్య రామ చరణం నమస్తు. ఓం నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిసే నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రియద్వైత గదాధర శ్రీవాసాది ఘోరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సమస్త భక్తజనులకు హరే కృష్ణ. శ్రీకృష్ణ పరమాత్ముడు తన శాశ్వత అన్యాయులైన యదోంశుల గురించి ఆలోచిస్తున్నాడు. ఎప్పుడైతే తను ఈ భూలోకాన్ని వదిలి తన శాశ్వత ధామైన గోలోక్ బృందావానికి వెళ్ళిపోయినాక తన అనుయాయులు విరహంతో చాలా బాధపడతారు. ఆ బాధ ఎప్పుడు కోపము క్లేశం అధికమైనప్పుడు మనసు ఏ విధంగా వెళ్తారు తెలియదు. ఒకసారి విపరీతమైన పరిస్థితులు కావచ్చు, చర్యలు కూడా విపరీతం కావచ్చు. అందుకని భగవంతుడు తను వెళ్ళే ముందే వాళ్ళను కూడా తన స్వధామానికి తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నాడు. భక్తులు వాళ్ళందరూ యదువంశులందరూ భగవంతుని నిత్య భక్తులే వాళ్ళు. అందువల్ల ఎంత శక్తివంతులు అంటే విశ్వంలో ఎవరు వాళ్ళని ఓడించలేరు. సాక్షాత్ భగవంతుని వంశీయులు ఉంటే ఎవరు ఓడించగలరు. అందుకని ఒక్కోసారి అహంకారం కూడా రావచ్చు. ఇంకో కారణం ఏంటంటే భగవంతుడు వీళ్ళంతా శాశ్వతంగా నాకు సమర్పణ అయ్యారు కనుక వీళ్లను వదిలి నేను కూడా వెళ్ళడం ఉచితం కాదు. ఏ విధంగా అయితే భగవంతు శ్రీరాముల వారు తన స్వధామానికి వెళ్లే ముందు సమస్త అయోధ్యవాసులందరూ వచ్చి మేము భక్తులం, మీరు లేకుండా ఇక్కడ ఉండలేము అన్నప్పుడు భగవంతుడు అప్పుడు బ్రహ్మకు చెప్పాడు వీళ్ళంతా శాశ్వత భక్తులు, అన్ని వాళ్ళు నా కొరకని వీళ్ళు ఇల్లు పరివారం అన్ని వదిలి నా ఇంబడి వచ్చారు. వీళ్ళని వదిలి నేను రా సాక్కి ధామని కూడా వెళ్ళను. వీళ్ళని కూడా నా ఇంబడి వెళ్ళడానికి ఏదో ఉపాయం చేయమంటే అప్పుడు బ్రహ్మ స్వయంగానే వాళ్ళకు జనలోకాన్ని సృష్టించి వాళ్ళు అంటారు వీళ్ళందరూ జనలోకానికి వెళ్ళిపోతారని. అంటే భగవంతుడు తన పైన పూర్తి ఆధారపడి ఉన్న భక్తులను వదలడు. ఇక్కడ కూడా అదే మనం తీసుకోవాలి. యదువంశులు చనిపోయారు ఆ విధంగా అని కాదు. యదువంశులు ఒక్కసారి భక్తులు శుద్ధ భక్తులుంటే కొన్ని విపరీత పరిస్థితుల్లో దేహాన్ని వదులుతారు. కర్మకాండ వాళ్ళకైతే వాళ్ళు పాపం, ఒక ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే కర్మ శాస్త్ర ప్రకారం అత్యంత పాపం పని చేస్తే వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోతారు. పాము కాటు వల్ల చనిపోయిన వాళ్ళంటే వాళ్ళు అత్యంత పాపకృత్యాలు చేశారన్నమాట. కానీ ఇది కర్మకాండ వాళ్లకు, కానీ భగవంతుని భక్తులకు అది వర్తించదు. భగవంతుని భక్తుల జీవితం అంతా భగవంతుని చింతన పైన ఆధారపడింది. ఎవరైనా భక్తులను తన వేరే తోటి పంపించాలి, వేరే స్థానంలో ప్రచారానికి పంపించాలి, పోతే గోలోక్ ధాములో అతనికి సేవ కొరకు నీతులను చేయాలి. అప్పుడు యాక్సిడెంట్ ఎలాంటి ఒక్కసారి ఆకస్మికంగా వాళ్ళకి మృత్యు అవుతాయి. ఎందుకంటే ఉన్న కొద్ది కర్మలు నశించిపోవాలి. ఆ తీవ్ర ఘాతానికి అయినప్పుడు మొత్తం కర్మ నశిస్తుంది. సరే నాయంబడరా అంటారు. అందుకని భక్తులకు ఒక విధమైన ఇలాంటి జీవితంలో సంఘటనలు అవుతే మనం విపరీతంగా తీసుకోకూడదు. భక్తుల జీవితాలు భక్తుల కార్యక్రమాలు అన్నీ భగవంతుని నిర్దేశంలో అవుతుంటాయి. ఇక్కడ చూడాలి, వీళ్ళందరూ యదువంశులందరూ భగవంతుని పూర్ణత సంపూర్ణ శరణాగతులు అయినందువలన వాళ్ళు ఎంత శక్తివంతులయ్యారంటే విశ్వంలో ఎవరు వాళ్ళని ఓడించే శక్తి లేదు. అదేవిధంగా మనం కూడా భక్తి మార్గంలో ఉంటూ భగవంతుని పూర్ణత శరణాగతులమవుతే ఏవి కూడా మాయ కానీ ఎవరైనా సరే భక్తులను ప్రలోభానికి దారి చూడలేదు. పోతే పూర్ణత మనుష్య శరణాగతులుగా ఏ విధంగా అవుతే యదువంశీయులే కానీ గోకులు వాళ్ళే కానీ చిన్న పని కానీ చిన్న కష్టం వచ్చినా హే కృష్ణ పాయమాం అనేవాళ్ళు. వాళ్ళ కృష్ణ తప్ప ఇంకేది లేదు. ఆ విధంగా ఉండాలి ఆ స్థితిలో ఉన్న మనం కూడా సంపూర్ణత భగవంతుని శరణాగతులు కావాలి. భాగవతం చదవడం అంటే దాని భావం ఏంటి మనం అర్థం చేసుకోవాలి. భాగవతం ఉద్దేశం ఏంటి? చివరిలో సూత గోస్వామి అంటాడు, శ్రీమద్భాగవతం పురాణమలం యద్వైష్ణవానాందనం యస్మిన్ పారమహంసమేవ మమలం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్త సైతం నైష్కర్మ ఆవిష్కృతం తత్ శృణ్వన్ సుపటన్ విచారణ పరే తత్రాదర పర. శ్రీమద్భాగవతం ఉద్దేశం ఏంటి? యస్మిన్ పారమహంసమేవలం జ్ఞానం పరం గీయతే, ఇది ఎలాంటి జ్ఞానం బోధిస్తుంది? పారమహంస కొరకు. సాధారణంగా భౌతిక విషయాల్లో ఉండి ఆనందం ఉంది అని వాళ్ళ కొరకు కాదు, వాళ్ళ కర్మ భౌతిక విషయాల్లో ఉండిపోతారు వాళ్ళంతే, వాళ్లకు జీవిత లక్ష్యం ఏంటి తెలియదు. ఎవరైతే నేను మనిషి జన్మ తీసుకున్నాను, నా మనిషి జన్మ ఉద్దేశం ఏంటి అని ఆలోచించగలరో వాళ్ళ కొరకు ముందుకెళ్ళాలంటే ఇంకా భక్తుల సాంగత్యం వస్తుంది. భక్తుల సాంగత్యంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రే హరే రామ్ 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 అని నిరంతరం జపిస్తుంటే వాళ్ళకు భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఎలాంటి? తేషాం సతయుక్తానాం భజతే ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తే ఏనమాం ఉపయాంతతే. భగవంతుడు స్వయంగా అంటాడు, భగవంతుని తేరేందుకు కావాల్సిన జ్ఞానాన్ని భగవంతుడు స్వయంగా ప్రసాదిస్తాడు అనమాట. ఆ జ్ఞానం ఎలాంటి? పరమహంసల జ్ఞానం కాదు, నేను సంసారం నుండి చేస్తాను కాదు. సంసారంలో ఉండొచ్చు, గృహస్థుల సంసారంలో ఉండాలి, అది అస్త్రం. కానీ ఎలా ఉండాలి? కలో కమల పుష్పం వలె. కమల పుష్పము చూశారు కదా, తిరుపతిలో చాలా ఉన్నాయి. వెంకటేశ్వరులకు ప్రతిరోజు అర్పణ ఉంటుంది. కమల పుష్పం నీళ్ళలోనే జీవిస్తుంది, నీళ్లు పెరిగిన కొద్దీ కమల పుష్పము మురిగిపోదు, అది కూడా పెరుగుతుంది, పైకి వస్తుంది. నీళ్ళలో జీవించినా సరే కమల పుష్పాన్ని కానీ కమల ఆకులకైనా సరే ఒక నీటి బొట్టు కూడా ఉండదు అందులో. మీరు చెప్పడానికి పుష్పాన్ని తీసి చూస్తే ఎలా అనిపిస్తుంది, ఎవరు గుడ్డతోటి సాఫ్ చేశారని. అంటే నీళ్లలో ఉంటూ కూడా నీళ్ళలో లేనట్లు ఆ విధంగా గృహస్థాశ్రమంలో ఉండాలి. ఎందుకంటే గృహస్థాశ్రమంకి రెండు ధర్మాలు చేయాలి. ధర్మ భజస్య సతతం తెదలూక ధర్మాన్ సేవస్య సాధు పురుషాన్ని కామతృష్ణాం అన్యస్య దోష గుణచింతనమాశు ముక్త్వా సేవా కథారసమహో నితరాం పిబత్వం. రెండు ధర్మాలు చేయాలి గృహస్థాశ్రమం. ప్రతి ఒక్కరికి ఉంది రెండు ధర్మాలు. ఎవరైతే బ్రహ్మచారి పూర్తే భగవంతుని శరణాగతులు ఒకటి ధర్మం భాగవద్ధర్మం అంతే. కానీ గృహస్థులు ఉన్నవాళ్ళు రెండు ధర్మాలు చేయాలి, లోకధర్మం భాగవద్ధర్మం. కానీ లోకధర్మం శాశ్వతంగా ఉండకూడదు, అయినా పిల్లలున్న పెద్దగయ్యారంతే. వాళ్ళని పెద్ద చేసినావు ఇది కాదు, పిల్లలు పుట్టినరు మళ్ళీ మన్మలు పుట్టినరు మన్ముని పుట్టిన వాళ్ళని చూసుకుంటే కాదు. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలను పెద్ద చేయడము, భక్తిని ప్రసాదించడము, నేర్పడము. చదివినాక అయిపోయింది, నీకు చేతులు వచ్చినాయి కాళ్ళు వచ్చినాయి, నీవు సంపాదించు తిను, సంపాదించు ఉంటే ఆకలితో పడు, అది నీ ఇష్టం. అంతేగాని నా కొడుకు జ్వరం వచ్చింది నేను కూడా హాస్పిటల్కి వెళ్తాను అదంతా వాళ్ళు, అది వ్యామోహం. అది కొందరన్నా తల్లిదండ్రుల బాధ్యత లేదు, తల్లిదండ్రుల బాధ్యత కాదు. పిల్లలు చేసే ప్రతి పనికి తల్లిదండ్రులు 12 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు బాధ్యులు, వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనికి. యుక్త వయస్కులు వచ్చినాక తల్లిదండ్రులు ఏమాత్రం వాళ్ళ బాధ్యత ఉండదు. 12 సంవత్సరాల తర్వాత పిల్లలు చేసే ప్రతి పనికి కర్మను అనుభవించడం పిల్లలు స్వయంగా అనుభవించాల్సిందే. వాళ్ళు జీవితంలో కష్టాన్ని సుఖాన్ని ఎలాగో అనుభవిస్తారు, వాళ్ళు పూర్వజన్మలు చేసిన కర్మ ప్రకారం వాళ్ళు అనుభవిస్తారు. తల్లిదండ్రులు తన పిల్లలను కూతురే కానీ కూతుర్ని కుమారుని కానీ ఆనందం ఉంచాలి సంతోషం ఉంచాలి అని ఎంత ప్రయత్నించినా ఓసారి కాదు. ఎందుకంటే వాళ్ళ కర్మ ఫలితంగా నాకు ఆకలిస్తే నేను భోంచేయాలి, మా అమ్మ భోంచేస్తే నాకు ఆకలి తీరుతుందా? ఒక తీరుతుంటే చెప్పండి, మా అమ్మకి రోజు భోంచేయని చెప్తాను, నేను తినే అవసరం ఉండదు, వంట చేసే అవసరం ఉండదు అనేది కాదు. తన కర్మ నుంచి ముక్తి కావాలని తన కుమారులు కూతురు కానీ వాళ్ళు స్వయంగా భగవన్ నామస్మరణ చేస్తూ భగవంతుని సేవ చేస్తూ భక్తుల సాంగత్యంలో సమ చేస్తే భగవంతుడు అనుగ్రహించి తన కర్మ ఫలాన్ని తీసేస్తాడు. అందుకని తన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి, మీరంతా మీ భక్తి చేయండి, పెద్దగైనరు మీ కాళ్ళపై నిలబడండి, సంపాదించండి తినండి, సంపాదించకుండా ఉపవాసం ఉండండి, అది మీ ఇష్టం అంతే. నా ధర్మం ఏంటి? భాగవత ధర్మం. ధర్మ అందరి త్యజలోక ధర్మం అంటారు శాస్త్రం. ధర్మ భజస్వ సతతం త్యజలోక ధర్మం. లోకధర్మం వదిలించుకోవాలి, శాశ్వతంగా లోకధర్మేమని పట్టుకొని కూర్చోకూడదు. లోకధర్మాన్ని వదిలించుకొని మనం భాగవత ధర్మాన్ని తెలుసు. లోకధర్మం ఏంటి? శరీరానికి సంబంధించిన ధర్మం లోకధర్మం. భాగవద్ధర్మం ఏంటి? ఆత్మకు సంబంధించింది. ఒకవేళ మనం చనిపోయినప్పుడు నా కొడుకే, నా భార్య, నా పిల్లలు, నా అమ్మ, నాన్న, నా ఇల్లు, నా డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్, నా కారు, నా టీవీ ఇవన్నీ నా మెడ వస్తుంటే ఇంకా లోకధర్మాన్ని శాశ్వతంగా అనుసరించవచ్చు. ఇవన్నీ మన ఎంబడి వస్తావే. చూసారా? ఎవరన్నా చూసారా? రావు. ఎందుకంటే ఇవన్నీ శరీరానికితో సంబంధించింది. చివరికి నేను చనిపోయినప్పుడు ఈ శరీరం కూడా రాదు, ఇది ఇక్కడనే ఉండిపోతుంది. పల్లెటూరు వాళ్ళైనా సార్ అడగండి, ఎందుకమ్మా ఏడుస్తున్నట్టు? ఈయన వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయాడు? నీ ముందనే పండుకొని ఉన్నాడు, నిద్రపోయి ఉన్నాడు అంతే. అప్పుడు కొద్దిగా ఒక గంటలు నిద్రపోయాడు, ఇప్పుడు శాశ్వతంగా నిద్రపోయాడు. అంతే భేదం కదా. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళు తెలియకుండా నిజం చెప్తున్నారు, వీళ్ళు వెళ్ళిపోయారండి అంటే ఆత్మ వెళ్ళిపోయింది. ఈ శరీరం కూడా మన ఏంపడి రాదు. అలాంటిది అశాశ్వతమైన ఈ శరీరాన్ని కొరకే నీ ఎందుకు ఇంత వ్యామోహం పెంచుకుంటూ ఉండాలి? ఉండాలి, వ్యామోహం ఉంటుంది. గృహస్థ ఆశ్రమైన తన ఆశ్రమ ధర్మాన్ని నెరవేర్చాలి. కానీ ఆశ్రమ ధర్మాన్ని, కాలధర్మ లోకధర్మాన్ని నెరవేరుస్తూ తన ఆత్మధర్మాన్ని, భగవద్ధర్మాన్ని తిరస్కరించకూడదు. లేకుంటే వాళ్ళని మించిన మూర్ఖులు ఎవరు ఉండరు. మనుష్య జీవితం దాని కొరకు ఉంది. అందుకని ఏ విధంగా అయితే యదు మనుషులు పూర్తి భగవంతుని శరణాగతులయ్యి తమ జీవితాలను అర్పించుకున్న వల్ల వాళ్ళు ఎంత శక్తిమంతులయ్యారో, భక్తులు కూడా అంత అదే విధంగా మనం కూడా భగవంతుని శరణాగతులం అవ్వాలి. పూర్ణత కొద్ది కొద్ది కాదు, 50-50 కాదు. మనం 50-50 చేస్తే భగవంతుడు కూడా 50-50 అంటాడు. ఎలా శరణాగతులు కావాలి? సనాతన గోస్వామి పాదుల వారు హరిభక్తి విలాసులో రాశాడు, శరణాగతి యొక్క 6 అంగాలు. అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం రక్షిష్యతి విశ్వాసో గోపృతే వర్ణం యథా ఆత్మనిక్షేపకార్పణ్యాద్విధ శరణాగతి. అనుకూలస్య సంకల్ప, భగవంతుని సేవకు ఏది అనుకూలముందో స్వీకరించు. నీవిల్లు దూరంగా ఉంది, భక్తుల కోత ఇక్కడనే ఉన్నారు, కానీ మీరు గృహస్థులు ఇంట్లో దూరంగా ఉన్నారు. డబ్బు ఉంది కానీ మోటార్ బైక్ పైన లోడ్ లైట్ అయిపోయింది, ప్రమాదం, చలికాలం, సరే మెర్సిడీస్ బెంజ్ కొనుక్కోనండి. నీవు బండి కొంటున్నావు, కారు ఎందుకు కొంటున్నావు? భగవంతుని సేవ నిమిత్తం. నీ కొరగా, నీ కొరగా అది కొనొద్దు. శరీరానికి ఎక్కువ ఇంకా ఎంత సౌకర్యాలు ఇస్తే ఇంకా ఇంకా కావాలంటుంది. కట్టించి కట్ చేసుకోలేదు. మనసు ఏదో కావాలంటుంది, మనసు అక్కడక్కడ ఆపేయాలి. కానీ భగవంతుని సేవ నిమిత్తం కావాలి, కారు కొనాలి, మెర్సిడీస్ బెంజ్ కావాలంటే కొనండి, ప్లేన్ కావాలంటే కొనొచ్చు. ఎందుకు భగవంతుని సేవ? మీరు దారిలో వస్తున్న చాలా మంచి మామిడి పండ్లు ఉన్నాయి, అయ్యో చాలా బాగున్నాయి, తినాలి. కానీ కాదు కాదు తప్పు, తింటాం. కానీ మొదట భగవంతుని రాధా గోవిందకి అర్పణ చేస్తాం. తీసుకొచ్చి భగవంతునికి అర్పణ చేయండి, దాని తర్వాత ప్రసాద రూపంగా గ్రహించండి. అంటే భగవంతుని సేవలో ఏది అనుకూలమైన స్వీకరించు. ప్రతికూలస్య వర్జనం, ఇది కొద్ది కష్టమే. భగవంతు సేవలో ఏది ప్రతికూలం ఉంటే తిరస్కరించాలి. ఉదాహరణ కొరకు 8 గంటలకు భాగవతం క్లాస్ ఉంటుంది, కానీ అదే టైంలో ఇంట్లో ఏమైంది, మంచి టీవీ సీరియల్ వస్తుంది. లేకుంటే అదే టైంలో ఊరి నుంచి మా నాన్న వచ్చాడు, అన్నన్న వచ్చాడు, ఒక ఫ్రెండ్ వచ్చాడు, అయ్యా చాలా రోజులు నిన్ను కలవక అని కలవడానికి వచ్చిన, అంటే మీ నాన్నని కానీ అన్నని కానీ మిత్రుని కలవడానికని భాగవతం క్లాస్ మందికి వచ్చి భాగవతం క్లాస్ వెళ్ళకుండా, సరే ప్రతిరోజు వెళ్తున్నా కానీ 3 నెలలకు ఒకసారి వచ్చాడు మా నాన్న కలిసి, అక్కడ ఇంట్లో ఉంటావా, ఏం చేస్తారు చెప్పండి? ఒకవేళ మన ధర్మాన్ని ఆలోచిస్తుంటే మన శరీరం అశాశ్వతం, ఎప్పుడు రామనామ సత్తాయి అంటూ తెలియదు. కనుక వచ్చిన వాళ్ళని సరే మీరు కూడా రండి మందిరానికి వెళ్దాము, భగవంతుల దర్శనం అవుతుంది, భగవత్ కథ శ్రవణం కూడా అవుతుంది, దానివల్ల మన జీవితము లక్ష్యం పూర్తిమవుతుంది అని చెప్పొచ్చు. రాను అంటే మీరు కూర్చోండి, నేను మాత్రం సత్సంగకి వెళ్ళాలి. సత్సంగం మించింది, సత్సంగం అంటే సాధు సంఘం అంటే ఏంటి? ఎక్కడైతే భక్తులు భగవంతుని గురించి సత్ విషయం అని సత్ సత్సంగత్యం అని సత్ ఏంటి శాశ్వతమైంది, శాశ్వతమేంటి సృష్టికన్న మొత్తం సృష్టి కాకముందు శ్రీహరి కృష్ణుడు ఒక్కడే, సృష్టి అయినప్పుడు కృష్ణుడే, సృష్టి తర్వాత కూడా పూర్తి ధ్వంస అయినప్పుడు కూడా కృష్ణుడు ఒక్కడే ఉంటాడు. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం అని పదో స్కందంలో రెండవ అధ్యాయంలో బ్రహ్మ అంటాడు సత్యం సత్యపరం త్రిసత్యం అంటే మూడు సత్యాలు అంటే ఏంటి భూత భవిష్యత్ కాలం కూడా నేను ఒక్కడివే మిగతా ఎవరు లేరు. అలాంటి త్రిసత్యుడైన భగవంతుడు శ్రీకృష్ణుడు శాశ్వతము. ఎవరైతే అలాంటి భక్తులతో భగవంతుని కథలు చెప్తారో భగవంతుని భక్తి చేస్తారో వాళ్ళు సాధువు అవుతారు. సత్సంగం అంటే ఎక్కడైతే శ్రీహరి యొక్క కథా గుణగానాల గురించి చర్చించదు అదే సత్సంగం. అది కాదు ఈరోజు ఏమంటారు జాగరణ్ దేవి జాగరణ్ మంచిది చాలా శక్తివంతం కానీ శాశ్వతం కాదు, దాన్ని సత్సంగం అనడానికి వీల్లేదు. భగవద్గీతలో ప్రపాల వారు కూడా అసలు మహాత్మా కానీ సాధు అని ఎవరికి వర్తించుతుందని. అందుకని నేను సత్సంగకి వస్తాను అనుకోలేదు. ఎందుకంటే సత్సంగం చాలా దుర్లభమైంది, ఎన్నో జన్మలు చేసిన సంచిత అంటే అర్థమవుతుందా, ఎన్నో జన్మలు చేసిన పుణ్యకర్మలు కలిస్తే అప్పుడు భక్తుల సాంగత్యం దొరుకుతుంది. భాగ్యోదయేన బహుజన్మ సమర్జితేన సత్సంగమం చలభతే పురుషో యదా వై అజ్ఞాన హేతుకృతమోహమదాంధకార నాశం విధాయ తతోదయే వివేక. సత్సంగం ఎలా బహుజన్మ సమర్జితేన భాగ్యోదయేన బహుజన్మ సమర్జి ఎన్నో జన్మలు చేసిన పుణ్యకర్మలు కలిసి ఉంటే అప్పుడు మనం భాగ్యం ఉదయిస్తుంది అన్నమాట, అదృష్టం కలిసి వస్తుంది. ఎందుకు సత్సంగం కొరకు. సత్సంగం సాధారణమైంది కాదు, ఎవరో భాగ్యవంతులకే సత్సంగం వినాలనుకుంటారు. చాలామంది వస్తారు వింటారు చూస్తారు వెళ్ళిపోతారు, వాళ్ళకి చూసింది తెలియదు వెళ్ళింది తెలియదు, కానీ దర్శనం చేసుకొని వెళ్తారు లాభం ఉంది. కానీ దానికన్నా లాభం ఉంది, నిన్న సాయంకాలం కూడా చెప్తున్నాం, దానికన్నా ఎక్కువ లాభం ఉంటుంది. ఎప్పుడైతే వచ్చి యాత్రకు రావాలంటే భగవంతుని గురించి నాలే కాకపోతే ఏమంటారు యాత్రకు వచ్చి స్నానం చేసి దర్శనం చేసుకోండి గోఖర అంటారు. కానీ భగవంతుని కథ వింటే అప్పుడు సత్సంగం యాత్రకు వచ్చిన లాభం ఉంది అనమాట. అలాంటి సత్సంగం భాగ్యోదయన బహుజన్మ సమర్జితే ఎన్నో జన్మలు చేసిన పుణ్యకర్మల కూడిక వల్ల మనం భాగ్యం అదృష్టం ఉదయిస్తుంది భక్తుల సాంగత్యం కొరకు. ఎప్పుడు అదే భక్తుల సాంగత్యం దొరికితే ఏం చేస్తారు, భక్తులు క్రికెట్ గురించి మాట్లాడారా, ఈరోజు వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏ పిక్చర్ రిలీజ్ అయింది అంటారా, భక్తులతోటి వస్తే భగవంతుని గురించి మాట్లాడతారు అంతే. భగవన్ నామస్మరణ చేపిస్తారు భగవంతుని గురించి మాట్లాడతారు. ఎప్పుడైతే భగవన్ నామం ఇంటామో భగవంతుని గురించి ఇంటామో అజ్ఞాన హేతు కృతమోహమదాంధకార అజ్ఞానం తెలియక తెలుసో తెలియకో అజ్ఞానం వల్ల మన జీవితంలో అహంకారం వల్ల అహంకారం మదము మాశ్చర్యం వల్ల సిక్స్ ఆరు అవగుణాలు ఉన్నాయి కామక్రోధ లోభ మహా మదమాశ్చర్యం అనేది. ఇవన్నీ ఎందుకు వస్తాయి మనలో అజ్ఞానం వల్ల, తెలియక అజ్ఞానం వల్ల ఇలా అంటే అయినా కృతకారి కార్యాలు ఏవైనా అవన్నీ నశింపజేస్తాయి. నాశం విధాయ తతో ఉదయే వివేక అంటే ఇవన్నీ అజ్ఞానం వల్ల చేసిన కామక్రోధ లోభ మదమాశ్చర్యాల వల్ల ఇలాంటి కార్యక్రమాలన్నీ నశింపబడతాయి. దేనివల్ల సత్సంగం వల్ల. ఎప్పుడైతే భక్తుల సాంగత్యం తీసుకుంటావు అప్పుడు అందుకని అప్పుడే వివేకము దేవుతుంది. బిను సత్సంగ వివేక నహోయి రామ కృపా బిను సులభ నసోయి సత్సంగతి ముద మంగళమూల హోయి ఫల సిద్ధి సబ సాధన పూల. విను సత్సంగ వివేకం అంటే సత్సంగం లేకుండా వివేకం రాదు. అదే భాగవతంలో కూడా అదే అంటారు, పద్మపురాణాలు అంటారు భాగ్యోదయైన అజ్ఞాన హేతుకృతమోహమదాంధకార నాశం విధాయ తతో ఉదయే వివేక. వివేకం అంటే ఏంటి, జ్ఞానము వివేకము రెండిట్లో భేదం ఏంటి, జ్ఞానానికి వివేకానికి ఏం భేదం, ఒక ఇంగ్లీష్లో విస్డమ్ అంటాం, ఇంగ్లీష్లో రియలైజ్ నాలెడ్జ్ అంటే మీరు చదువుతారు కొంత కొంత చదివినాక అందరూ చాలా జ్ఞానవంతులు ఉంటారు, బుక్స్లో చదువుతారు శరీరం అలా ఉంది ఇలా ఉందని. కానీ జ్ఞానంతో ఇవాళ తెలియదు నేను శరీరానా, నేను శరీరాన్ని కానా, నేను అనేవాడిని ఎవరిని. అది వాళ్లకు కాలేజీలో పిహెచ్డి డిగ్రీ తీసుకున్న వాళ్ళకి తెలియదు. ఒక పిహెచ్డిగా రెండు మూడు పిహెచ్డి తీసుకున్న వాళ్ళకి తెలియదు శరీరం అంటే ఏంటి, శరీర తత్వమే తెలియదు. నిన్న చెప్పాము జ్ఞాపకిందా శరీర తత్వం ఏంటి, అందరు శరీరం పైన ఎంతో అహంకారంగా చూసుకుంటారు. ఎవరికైనా జ్ఞాపకిందా శరీరం ఏంటి, శరీర తత్వం ఏంటి?
అస్థిస్తంభం స్నాయుబద్ధం మాంస శోణిత లేపనం చర్మావనద్ధం దుర్గంధం పత్రం మూత్ర పురోషితం. దుర్గంధం జరాశోక విపాకర్తం రోగ మందిర మాతురం. సినిమాక రోగానికి మందిరం ఇది. దుర్పూర దుష్పూరం దుర్ధరం దుష్టం సదోషం క్షణభంగురం క్రిమిభస్మ సంఘాతం శరీరమితి వర్ణితం. అస్థిరం ఇదంతా అస్థిరమైంది శరీరం. స్థిరం సత్యం కృతం కార్యన సాధ్యేత్, అంటే అస్థిరమైన ఇలాంటి శరీరంతో స్థిరమైన కార్యాన్ని ఎలా చేస్తావు, అర్థమవుతుందా? అంటే శరీరం అంటే ఒక అస్థి స్తంభం, ఒక ఎముకలతో తయారైంది స్ట్రక్చర్ అంతే. దీని కొరకు మనకు ఇంత ఆలోచిస్తుంటాము. అవి ఈ విధంగా ఆలోచన ఎప్పుడు వస్తుంది, భక్తుల సాంగత్యం వస్తే శరీర తత్వం గురించి తెలుస్తుంది. నేను శరీరాన్ని కాను, నేను ఆత్మను. ఎప్పుడు ఆత్మను అంటామో అది వివేకం అన్నమాట. నేను సచ్చిదానంద స్వరూపమైనా భగవంతుని అంశ అయిన ఈ ఆత్మను నేను శరీరాన్ని కాను ఇలా తెలిసి రావడమే వివేకము. నేను శరీరాన్ని, నా కన్ను బాగుంది, ఇది ఇదంతా జ్ఞానం అంతే. శరీరం గురించి పోషణ చేసుకోవడం, ఆరోగ్యం బాగుండాలి అని చేసుకోవడం అజ్ఞానం. కానీ ఆ శరీరానికి ఎంత మేకప్ చేసుకున్నా, ఎంత యోగా చేసినా ఒక రోజున ముసలివాళ్ళు కాక తప్పదు. నేను తప్పి ముసలివాడిని అయిపోయినా, కాకూడదు కాదు, కానీ మన చేతులు లేదు. నేను రోగగ్రస్తుని కావాలి అనుకోను, కానీ రోగగ్రస్తుని అవుతాను. నేను చావాలి అని ఎప్పుడూ ఆశించాను, కానీ చావక తప్పదు. ఆ శరీర ప్రకృతి. ఇవన్నీ ఆలోచిస్తూ వివేకం వస్తుంది. ఏం వివేకము? మనుష్య శరీరం ఉన్నది దేని కొరకని, భగవద్ధామానికి వెళ్ళడానికి. లేకుంటే ఆహార నిద్ర భయమైతనం చ సామాన్యమే పశుభిర్నారాయణం. తినడం, నిద్రపోవడం, పిల్లలను పుట్టించడం ఇంతవరకే ఉంటుంది. అది మనకు పశువులలో ఏం భేదం లేదు. కానీ మనుషులైన తర్వాత మనకు వికసించిన బుద్ధి చేతన ఉన్నందువల్ల మనమేమో అమలు ఆలోచిస్తాము. ధర్మో ఇతేషాం అధిక విశేషం. మనం ధర్మాన్ని గురించి ఆలోచించాలి. ధర్మాన్ని గురించి వ్యాఖ్య మొదట్లోనే ప్రథమ స్కందంలో చేశారన్నమాట. ధర్మం ఏంటి? ఏ పని చేసినా సరే ఆ పని వల్ల భగవంతుని కృష్ణుని ఎలా భక్తి ఉత్పన్నం అవ్వాలి. సావై పుంసవ పరో ధర్మ యథాభక్తి రథోచ్చదే అహేతికి అప్రతిహత యాత్మ సుప్రసిద్ధది. ఒకవేళ ఆ పని చేయడం వల్ల మన భగవంతుని శ్రీహరి ఎంబడి చరణ కమలంలో భక్తి రాకుంటే శ్రమే ఏవై కేవలం, అది కూడా రాస్తారు. అంటే ధర్మావధి. ఒకవేళ మనుష్య జీవితం ఒక ఉద్దేశం ధర్మాన్ని పాటించాలి. ఒకవేళ ధర్మాన్ని పాటించకుండా ఏమవుతుంది, ధర్మేతేషాం అధికో విశేష రాధాగోవింద అష్టకృతికి. ఇది ఇవన్నీ ఈ విధంగా ఆలోచించడం ఎప్పుడు వస్తుంది, భక్తుల సాంగత్యంలోని వస్తుంది. అది కానీ వివేక. అందుకనే ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు అనుకుంటారు ఈ మూడు ప్రకారం అనుకూల ప్రతికూల సవర్జనం. వీళ్ళంతా ప్రతికూలంగా ఉంది, మా అమ్మ నాన్నలు వచ్చారు కానీ వాళ్ళు కూర్చోండి ఇంట్లో ఉండండి, కానీ నేను మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో భక్తి సత్సంగ నోదులను అని దృఢ నిశ్చయం చేసుకొని భావశ్రవణం కోరుకొస్తారన్నమాట. రక్షిస్తే విశ్వాసం, మనకు భగవంతుడు నన్ను రక్షిస్తాడని పూర్తి విశ్వాసం ఉండాలి. గోపతృత్య వర్ణం యథా, ప్రతి భగవంతుడు ప్రతిసారి ప్రతి నిమిషంలో భక్తులను మార్గదర్శనం చేస్తుంటాడు. పరమాత్మ స్వరూపంగా మన ప్రేరణ హృదయంలో ప్రేరణిస్తూ భక్తులకు మార్గదర్శనం చేస్తారు. ఎప్పుడైతే మనం సత్వగుణములు ఉండవు, భక్తులు మనం సత్వగుణములు ఉండాలి, ఉంటాం కూడా. చాలా వరకు మన సత్వగుణములు ఉంటాం భక్తులకు. సత్వగుణములు ఉన్నప్పుడు భగవంతుడు ప్రేరణ ద్వారా పరమాత్మ వల్ల ఇచ్చే జ్ఞానాన్ని మనం తీసుకుంటాము, నిర్దేశాలని. తమో రజగుణాలు ఉన్నప్పుడు శాశ్వతం కాదు. ఏ విధంగా అవుతే, మొదటిసారి కొన్ని సంవత్సరం వచ్చినప్పుడు ఏదో చెప్పాను, మనం బస్ స్టాండ్లో ఉన్నారు, రైల్వే స్టేషన్లో ఉన్నారు, ఎవరు మిమ్మల్ని పిలుస్తున్నారు? మొబైల్లో రింగ్ టోన్ అవుతుంది, మాట్లాడాలి అంటారు. మాట్లాడగలరా? పెద్ద చప్పుడు ఉంటుంది కదా, మీకు చెప్పు తెలుస్తుంది వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు, కానీ వినిపించదు. మీరు ఇంకా గట్టిగా మాట్లాడతారు, వాళ్ళకు కూడా వినిపించదు, అన్న చప్పుడు తేలుతుంది. రింగ్ వస్తుంది, మొబైల్ ఫోన్ వస్తుంది, కానీ ఆ చప్పుడు వల్ల వినిపించదు. కానీ అదేవిధంగా ఒక్కసారి ఇటు బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చి మందిరానికి ఇక్కడ వచ్చారు, ఏమాత్రం శబ్దం లేదు. అప్పుడు ఎక్కువ మీరు గట్టిగా మాట్లాడవలసిన అనుభవాల్సిన పర్సన్ లేదు, అవసరం లేదు. శాంతంగా ప్రశాంతంగా హాయిగా వినొచ్చు కదా. అంటే ఇక్కడ ఏమాత్రం అవ్వలేదు, అల్లజడి లేదు, అక్కడ అల్లజడి ఉంది. అంటే ఎప్పుడైతే మనం తమో గుణ రజోగుణంలో ఉంటామో, మన మనస్సు ఎన్నో కోరికలతోటి చాలా అది కావాలి ఇది కావాలని చాలా ఆలోచనలు ఉంటుంది, అస్థిరమై ఉంటుంది, అశాంతిగా ఉంటుంది. కనుక పరమాత్ముడు భగవంతుడు మనకు పరమాత్మ స్వరూపంగా మనకు నిర్దేశాలు ఇచ్చిన గ్రహించుకునే స్థితిలో లేము. ఎప్పుడైతే భగవంతుని భక్తి చేస్తుంటామో అప్పుడు మన సత్వగుణంలో ఉంటామో, పరమాత్మ ఇచ్చిన దాన్ని మనం గ్రహిస్తాం. ఒకసారి మనం ఏదైనా పని చేయాలంటే వద్దులెచ్చేయొద్దు అంటాం. భగవంతుడు చెప్తాడు ప్రతి ఒక్కరి, కానీ భక్తులు దాన్ని గ్రహించి ఆ విధంగా వెళ్ళుతారు. గోపుల తేవన ఆత్మనిక్షేప అంటే మన జీవితంలో భక్తుల్లో జీవితంలో భక్తిమయంలో మన జీవితంలో కష్టాలు వచ్చినా సుఖం వచ్చినా అది భగవంతుని ఆశ ఇష్టం. ఆశ్లిష్యవాపాదరతం పినష్టమా ప్రతిరోచవుతాం కదా, అదర్శనాన్మర్మహతం కరోతువా యథాతథావా విదధాత్ లంపటు మత్ ప్రాణనాథస్తు సయీవనాపర. ఏ చైతన్య మహాప్రభు రాధాభావంతో అంటాడు, నువ్వు నన్ను ఆలింగనం చేసుకున్నా సరే, తిరస్కారం చేసినా సరే, నువ్వు నాదే పూజనీయుడు, నేను నీ వాణ్ణి. మన భావం కూడా అలా ఉండే, భగవంతుడా నాకు కష్టాలు ఇచ్చినా సరే, జీవితంలో దుఃఖం ఇచ్చినా సరే, నేను నీ వాణ్ణి, నీ శరణకమలాన్ని వదిలి వెళ్ళను, నీకు ఏది నచ్చుతా దీవు. అదేవిధంగా మన జీవితంలో ఒకసారి కష్టాలు కూడా వస్తాయి, దుఃఖాలు కూడా వస్తాయి, సుఖం కూడా ఉంటుంది. సుఖం వచ్చినంత మాత్రం ఓ రాధా గోవింద్ చాలా మంచోడు. మనుషులు మన జీవితంలో దుఃఖాలు కష్టాలు వస్తే నేను నిన్ను మాలా జపిస్తున్నా, మళ్ళీ నాకెందుకు వచ్చింది మాలా తీసుకోవాలని కాదు, కష్టాలు వస్తే ఇంకెక్కువ జపం చేయాలి. ఎందుకంటే మనకు ఏది మంచి మనకు తెలియదు, అది మన జీవితంలో కష్టాలు వచ్చినా భగవంతుడు మన మంచి కొరకిస్తాడు. ఇది అర్థం చేసుకోవడానికి సమయం తొందరైపోతుంది, టైం అర్థం చేసుకోవడానికి మీరు చలికాలం, ఇప్పుడు చలికాలమే కదా, పిల్ల చిన్న పిల్లవాడు ఉంటాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నాకు 5 రూపాయలు ఇవ్వు ఒక ఐస్ క్రీమ్ కొంటాను అంటాడు, ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? నీ కొడుకు కావాలంటాడు, తినాలంటాడు, నీవెందుకు ఇవ్వవు? ఎందుకంటే మీకు తెలుసు వీడు ఐస్ క్రీమ్ తింటే రాత్రి జలుబు వస్తుంది, మళ్ళీ రోగం అవుతా, మళ్ళీ కష్టం రాదా. కానీ నాన్న ఇవ్వలేదు, సరే మంచోడు గారు మా నాన్న అమ్మ మంచోళ్ళు గారు, పక్కింటికి వెళ్తాడు, అంకుల్ అంకుల్ అయినసరికి మెల్ట్ అయిపోడు, చాలా మెల్ట్ అంకుల్ అయినసరికి వచ్చాడు, అంకుల్ నాకు 5 రూపాయలు ఇవ్వండి ఐస్ క్రీమ్ కొంటాను, మీరు మంచోళ్ళు అంటే సరే బాబు తీసుకో అంటాడు. ఆ అబ్బాయికి చిన్న పిల్లవానికి ఏంటి, అంకుల్ మంచోడు, అమ్మ నాన్న మంచోళ్ళు గారు, ఆ భావన వస్తుందా లేదు పిల్లలకు? కానీ నిజానికి ఎవరు మంచోళ్ళు? అమ్మ నాన్న తెలుసు వీడు తింటే సాయంకాలం జ్వరం వస్తుంది, రాత్రి అంతా అమ్మ నాన్న మెలకు ఉండాలి. అంకుల్కి ఏమైంది, ఇచ్చాడు 5 రూపాయలు వచ్చింది, ఒకవేళ వాడు పిల్లవానికి జ్వరం వచ్చి హాయిగా నిద్ర పోతుంటాడు. అదేవిధంగా మనకు భక్తులు మన జీవితంలో మనకి ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలియదు, కానీ భగవంతునికి తెలుసు. వీడు నన్నే నా శరణాగతి అయినాడు, నన్నే సర్వస్వంగా భావిస్తున్నా, సేవ చేస్తున్నాడు. కనుక మనకి ఏది మంచి కష్టాలు వచ్చినా మన వృద్ధి కొరకు. అది పాండవులకు ఎన్ని కష్టాలు వచ్చాయి, అన్ని కష్టాల నుంచి ముందు వెళ్ళారు కనుక దిగ్విజయులు అయిపోయారు. కష్టాలు లేకుండా మనం ముందుకు వెళితే మనకు అంత భక్తుల ముందు పురోగమించలేము. రేస్ కోర్సులో చూశారా, గుర్రాలు చూసారా, రేస్ కోర్సులు పరిగెత్తాయి, ఆ గుర్రాలకు బయటి గుర్రాలకు ఏమైనా భేదం ఉందా, ఏమైనా భేదం ఉంటుందా? సామాన్య గుర్రాలే, కానీ వాళ్ళని కొట్టి కొట్టి తిప్పి తిప్పి ట్రైనింగ్ ఇస్తూ ఎంత తీసుకొచ్చారంటే 1000 గుర్రాలు ఒక గుర్రం ఉంటుంది అంతే. శ్రేష్టమైంది. అదేవిధంగా భగవంతుడు కూడా మనం శ్రేష్టమైన చేయాలంటే ఒకసారి జీవితంలో కష్టాలను ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు, తప్పించడం ఆ విధంగా చేస్తూ మనం ముందుకెళ్దాం. అందుకని మన భగవంతుని అర్థం చేసుకోవాలి. ఆత్మనిక్షేప కార్పణ్యం అంటే భక్తుల మనసులో ఎల్లప్పుడూ దీనభావం ఉండాలి. అహంకారం ఉన్నకు తృణాదపి సునీచేన తరోరవశేషణ అమానినా మానదీన కీర్తనీయ సదారి దీనభావం అనమాట. గౌరగోవింద్ స్వామి మహారాజు ఎప్పుడనేవారు, ఎప్పుడన్నా అంటే భక్తి అంటే భక్తి సింపుల్, హ్యూమిలిటీ అండ్ సింప్లిసిటీ. భక్తుల జీవితం చాలా సింపుల్గా ఉండాలి, కాంప్లికేటెడ్గా ఆడకూడదు. మనకు రెండు ధోతులు, రెండు కుర్తా, రెండు చెద్దలు ఉంటే సరిపోతుంది. 15 ధోతులు ఎందుకు పెట్టుకోవాలి? ఆ సిల్క్ ధోతి, నీ సిల్క్ ధోతి వేసుకున్నా కాటన్ వేసుకున్నా ధోతి కవ్వడానికే కదా. సిల్క్ ధోతి వేసుకున్నా నేను షైనింగ్ అవుతానా? ఆ చర్మం అలాగే ఉండిపోతుంది అంతే కదా. నేను ఉదాహరణకు చెప్తున్నా, సిల్క్ ధోతి వేసుకోవద్దు అనడం లేదు. అంటే మనం డబ్బు వృధా చేసుకోకూడదు. డబ్బు ఎవరితో ఎక్కువ ఉంటే ఆ డబ్బు తీసుకొని రాధగోవిందుల సేవకరకు అరటి పండ్లు మామిడి పండ్లు తీసుకొచ్చి అక్కడ వేయటం, గోసేవ చేయండి. దానివల్ల మన జీవితం కృతార్థమైపోతుంది. ఆ విధంగా పూర్ణంగా మనం శరణాగతులం అవుతే ఏ విధంగా భగవంతుడు అనుకుంటున్నాడో యదుభంశులు ఎవరు జయించలేరు, భక్తులను కూడా ఎవరు జయించలేరు. ఎవరు? మాయా. సంపూర్ణత ఎప్పుడవుతా భగవంతుని శరణాగతులం అవుతాం, మాయా అదే మాయ ఎప్పుడవుతా మనకు భక్తి మార్గంలో అవరోధాలను కల్పిస్తుందో ఎప్పుడు అదే మాయ మనకు సహాయం చేస్తుంది. భగవంతుని చూస్తుంది, ఓ ఇతడు నా స్వామికి సేవ చేయాలనుకుంటున్నాడు, మొదట పరీక్ష చేస్తుంది ప్రలోభాలనిచ్చి. ఎప్పుడైతే మనం పరీక్ష ఆ ప్రలోభాల నుంచి ముందుకెళ్తామో అదే మాయ మనకు సహాయం చేస్తుంది. ఎందుకు? రజోతమో సదగుణాలకు అధిష్టాత్రి దేవత ఎవరు? దుర్గామాయ. అదే దుర్గామాయ ఎప్పుడో మన భక్తి నుంచి ప్రసన్నత ఉందో ఆ రజోతమో సత్వగుణాలను దూరం చేస్తామంది ఎప్పుడు? శుద్ధ సత్వగుణంలో స్థితమైపోతాం. ఎప్పుడైతే విశుద్ధ సత్వం గుణంలో ఉంటామో అదే సమయంలో ఇది భౌతిక కళ్ళతోటి భగవంతుని సాక్షాత్కారం అవుతుంది. ఏ విధంగా శ్రీల జయదేవ గోస్వామి, రూప గోస్వామి, సనాతన గోస్వామి పాదల వారు సాక్షాత్ భగవంతుని ఎప్పుడు కావాలంటే ధ్యానంలో చూసేవాళ్ళు. ఎప్పుడైతే జయదేవ గోస్వామి గీత గోవిందం రాయాలంటే భగవంతుని ధ్యానించిన మాత్రమే అతని కళ్ళ ముందు రాధాకృష్ణులు యమున ఒడ్డున పుణ్యందులో నా నృత్యం చేస్తూ కనిపించేవాడు. వాళ్ళ నృత్యాన్ని చూసి రాసేవాడు అన్నమాట. ఆ విధంగా ఇత్యాది అవుతుంది. ఎందుకంటే భౌతిక శరీరం ఏముంది, కొంత పూర్తి శుద్ధావస్థలో భగవంతునితో అభిన్నము అది. ఏ విధంగా అవుతే ఇనుము చెప్పాను కదా, ఇనుమును మనం రూపాన్ని మార్చాలి అంటే ఏం చేస్తాం? అగ్నిలో పెడతాం. అగ్నిలో పెట్టినప్పుడు మొదట ఏమవుతుంది? నీళ్లు కారుతుంటాయి. చూసారా? చూడలేదా? అందరు మీరు పట్టణవాసులు అనుకుంటాను, పండ్లు పల్లెటూరు వాళ్ళు గారు, పల్లెటూరు వాళ్ళు అయితే పొలం పనులు ఆ పనికని వెళ్తారు. అగ్నిలో పెడితే మొదట నీరు కారుతుంది. అగ్నిలో నీళ్ళు ఇనుప ముక్కలు నీళ్లు ఉన్నావే? లేవు, కానీ నీళ్ళు వస్తాయి చూడండి. కంసాలు వాళ్ళని అడిగా, కంసాలు వాళ్ళని అంటారా ఏమంటారు వాళ్ళని? బ్లాక్ స్మిత్ను కంసాలే అంటారా? వాళ్ళని అడిగి చెప్తారు. మొదట నీళ్ళు వస్తాయి, తర్వాత వేడి అవుతుంది, తర్వాత ఎర్రగా అవుతుంది. ఆ నీళ్ళు ఏంటి? ఇనుములు ఉన్న కల్మషాలు దూరం అయిపోతున్నాయి వేడి వల్ల. ఎప్పుడ కల్మషాలు పూర్తి వెళ్ళిపోయినావో అప్పుడు వేడి అయిపోతుంది, వేడైన తర్వాత ఎర్రగా అవుతుంది. ఎప్పుడు అవుతా ఎర్రగైందో అదే ఇనుమే కానీ పట్టుకుంటావా ఏమవుతుంది? స్వాహ. అంటే ఇనుము కల్మషమైంది కానీ అశుద్ధి ఎప్పుడు వెళ్ళిపోయిందో, మొత్తం కల్మషాలు వెళ్ళిపోయినావో అప్పుడు ఇనుముకు అగ్నితో ఏమాత్రం భేదం లేదు. అదేవిధంగా మనం భక్తి మార్గంలో ఉంటూ కూడా భగవంతు నిత్య సేవ చేస్తూ కామక్రోధ లోభ మోహ మదమత్సారాల నుంచి ఎప్పుడైతే ముక్తులమవుతామో శుద్ధ సత్వ గుణంలో అంటే విశుద్ధ సత్వ గుణం వాసుదేవతత్వంలో స్థిరమవుతామో అప్పుడు ఈ శరీరంలో భౌతిక శరీరం కూడా భగవంతునితో సమానమైపోతుంది. భగవంతులం కాము కానీ దివ్య శరీరమై అందువల్ల ఇదే భౌతిక శరీరంతో భౌతిక కళ్ళతోటి భగవంతుని చూసే ఆస్కారం ఉందన్నమాట. కానీ ఆ స్థితికి రావాలి. ఆ విధంగానే మన శుద్ధ భక్తులు చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళు చూసేవాళ్ళు. అప్పుడు మనం దిగ్విజయంలో ఉంటాయి, మనల్ని ఎవరు ఓడించాలి ఆ స్థితి. కాకపోతే శుద్ధ భక్తి స్థాయికి వస్తామో
ఎవరు ఓడింది? ఎందుకంటే మాయకు తెలుసు, ఇతనికి అహంకారమే లేదు, నేనేం చేయాలి, దాస్యభావం ఉంది. అదే దుర్గా, ఎందుకంటే దుర్గా కూడా స్వయంగా భక్తి శ్రీ రాధా గోవిందుల యొక్క నిత్య సేవికురాలు. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తిరేక ఛాయేవ యస్య భువనాన్ని విభర్తి దుర్గా ఇచ్ఛానురూపమపి యస్య చ చేష్టతేస గోవిందమాది పురుషం తమహం భజామి. ఈ సృష్టి స్థితి పాలన సృష్టిని వినాశంలో ఎప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుని యొక్క మనస్సులో ఏముంది దాని ప్రకారం నడవాలని ఆమె ఎప్పుడు కృష్ణుని వెంబడి ఛాయ రూపకంగా వెళ్తుంది. నిత్య భక్తురాలు ఆమె, అందుకని మనకు కూడా సహాయం చేస్తుంది అన్నాడు భక్తిలో. అది ఆ స్థితిలో మనం ఏ విధంగా యదువంశులను ఎవరు ఓడించలేరో అదేవిధంగా భక్తులను కూడా ఎవరు ప్రలోభాలం చేసి భక్తి మార్గం నుంచి ఓడించలేరు అన్నమాట. మనం భాగవతం నుంచి అదే గ్రహించాలన్నమాట. పరమహంస ఏంటంటే ఎలాంటి ప్రలోభం లేదు, కామ క్రోధ లోభమో మదమత్సాల నుంచి దూరమైపోయారు. భాగవతం నేర్పది ఎత్ర జ్ఞాన విరాగ భక్త సహితం నిష్కర్మ ఆశ్రుతం. భాగవతం చేత నిష్కామ కర్మని నేర్పుతుంది, భక్తిని చేపిస్తుంది, భక్తి భగవంతుని గురించి జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. ఎలాంటి భౌతిక ఆధ్యాత్మిక జ్ఞానాలు రెండు ఉంటాయి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే భౌతిక జ్ఞానం సమ్మిళితమైంది, కానీ భౌతిక జ్ఞానంలో ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదు. ఈ రెండు జ్ఞానాలకు మనకి బోధిస్తుంది భాగవతం. భక్తి విరాగం కూడా, భక్తి జ్ఞా వైరాగ్యం లేకుండా భక్తి కాదు. మనకు భౌతిక పదార్థం నుంచి ఎంత అవుతుంది విరాగ్తుల మతమో అంత మనం భక్తులు భగవంతుని చరణకంలో అంత రక్తుల మతం అన్నమాట. ఇది ప్రొఫెషనల్ ఎలుగుతుంది. ఎంతవరకు మనం భగవంతుని భక్తి చేస్తుంటామో అంత మన ప్రపంచం నుండి అక్కడ ప్రపంచంలో ఉంటూ కూడా లేనట్లుగా మనం ప్రవర్తిస్తున్నాం అన్నమాట. ఒకవేళ కాదు నాకు ఇంటి పైన చాలా వ్యామోహం ఉంది అని అంటే సరే, అక్కడ నీకు 70% ఉంటే 20% భగవంతుని పైన అంతే. కానీ మనం 70% భగవంతుని క్షణ కమలో రక్తి ఉండాలి, 20% ఇంటి పైన. అది మన మనుష్య జీవనం ఒక ఉద్దేశం అన్నమాట, ఇంకేది కాదు. భగవంతుడు మనం అదే నేర్చుకోవాలి. ఏ విధంగా అయితే భగవంతుడు వాళ్ళని ఎంబడి తీసుకోలే దానికి ఆ విధంగా ఆలోచిస్తున్నాడో అదేవిధంగా అలాంటి శుద్ధావస్థలు ఉంటే భగవంతుడు మనను కూడా నిరంతరం జ్ఞాప్తి చేస్తుంటాడు. మనం ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యం, భగవంతుడు స్వయంగా అంటాడు నిరంతరం. భగవంతుడు ఎప్పుడైతే మనం భగవంతుని భక్తిలో చేస్తే భగవంతుడు ఎప్పుడు, భక్తి ఏంటి, భగవంతుడు శ్రీకృష్ణకు ప్రియ సఖి. సఖి అంటే ప్రియురాలు. ఎవరి మనసులో భగవంతుడు భక్తి ఉంటుందో అతడు భగవతి లక్ష్మిని వదిలి కూడా భక్తుల దగ్గరికి వస్తాడు. పృథు మహారాజు అదే అంటాడు, సాయంత్రం ఎవరున్నారు వాళ్ళకి వినిపించనేది భక్తుల యొక్క శ్రేష్టత ఏంటి, భక్తి మార్గం. సకల భువన మధ్య నిర్ధనాస్తేపి ధన్య నివసతి హృదయేషాం శ్రీహరేర్ భక్తి రేఖ. మూడు లోకాల్లో అదే జీవుడు ధనవంతుడు భాగ్యవంతుడు. ఎవరు నివసతి హృదయేషాం శ్రీహరేర్ భక్తి రేఖ, శ్రీహరి శ్రీకృష్ణుని యొక్క రాధా గోవిందుల యొక్క భక్తి వాళ్ళ కేవలం రాధా గోవింద భక్తి కాదు. అప్పుడు ఒకసారి వినాయకుడిని చేస్తే అది కాదు మంచిది, అది మంచిది కాదని కాదు, కానీ మన నిశ్చల భక్తి ఉండాలి ఒకరితో ఒకరు. శ్రీహరే భక్తి రేఖ హరిరపి నివ నిజలోకం సర్వతాతో విహాయ. భగవంతుడు శ్రీహరి తన నిజలోకం గోలోక బృందావంలో ఎల్లప్పుడూ విహరించినా కూడా అక్కడనే ఉంటాడు. కానీ ప్రవిశతి హృదయేషాం శ్రీహరే భక్తి సూత్రోపి నద్ధ. ఎవరైతే భక్తి సూత్రాలను బద్ధుడయి నిరంతరం భగవంతు నామస్మరణ చేస్తూ హరే కృష్ణ 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 హరే రే హరే రామ 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 అని హరినామస్మరణ చేస్తూ భగవంతుని సేవ చేస్తారో అలాంటి భక్తులు హృదయంలో ప్రవేశిస్తాడు తన లోకాన్ని వదిలి అక్కడ. ఎందుకంటే ఎక్కడైతే భక్తి ప్రియురాలుందో అక్కడ ప్రియుడు వచ్చేస్తాడు. ఏదో చూసుకొని భౌతిక జీవితంలో కూడా అంతే కదా, ప్రియురాలు ఉంటే సరే ఎంత ఆఫీసులో పని ఉన్నా సరే డుబికి కొట్టడం ఆ ప్రియురాలు దగ్గరికి వెళ్ళడం. అదేవిధంగా కృష్ణుడు కూడా అంతే, తన ప్రియ సఖి ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాడు. ఈ భక్తుడు అయ్యో ఇతను చాలా భక్తుడు, నా ప్రియురాలు అయితే నీ హృదయంలో ఉంది, నేను కూడా వెళ్ళి కూర్చుంటాను అంటాడు. అంత ప్రియురాలంట భక్తి మార్గం. ఎంతో భాగ్యవంతులకు ఎంతో అదృష్టవంతులకు దొరుకుతుంది. ఇదే మనందరం ఈ మార్గంలో ముందు వెళ్ళడానికి ప్రయత్నించాలి. గురు ఆశీర్వాదము,
భక్తుల ఆశీర్వాదం, ప్రభువాల ఆశీర్వాదం తోటి రాధ గోవిందుల వారి ఆశీర్వాదం కూడా దొరుకుతుంది. ఇక్కడనే సమాప్తం చేద్దాం, చాలా టైం అయింది. ఏమైనా ప్రశ్నలు ఆలోచనలు ఉంటే చెప్పవచ్చు.
హరే కృష్ణ. డిటి వర్షిప్ చేయాలన్నా, ప్రసాదం నైవేద్యం చేయాలన్నా, స్నానం చేసి ఆచరణ చేసి మనం నైవేద్యం చేస్తాం, వర్షిప్ చేస్తాం. అంటే ఈ శరీరంలో మలమూత్రాలు ఉన్నాయి, అంటే మలమూత్రాలు ఉన్నాయి శరీరంలో, అంటే డిటి వర్షిప్ దగ్గర స్నానం చేసి వెళ్ళి నేను పవిత్రుని వెళ్తున్నాం, అంటే మనం పవిత్రులం అపవిత్రులం, నైవేద్యం ఆఫర్ చేస్తే తీసుకుంటాడా లేదా?
ఇది రెండు, ఇది ఒక అభ్యాసం చేస్తున్నాం. బాహ్యరూపంగా శుద్ధి ఉండాలి, అంతరూపంగా శుద్ధి ఉండాలి. మనం భగవంతుని సేవ చేసేప్పుడు కేవలం బాహ్యరూపం కాదు, మన మనస్సుతోటి కూడా శుద్ధంగా ఉండాలి. అందుకని భగవంతుని సేవ వెళ్ళే ముందు మన భూతశుద్ధిని మంత్రాన్ని జపిస్తాం కదా. భూతశుద్ధి, నేను శరీరాన్ని కాదు, నేనేమి గోపి భర్త భగవంతుని, నేను దాసాను దాసుని. గోపి భర్త పదకమలయోర్ దాసాను దాసాభావం ఉండాలి మనకు. అంటే కేవలం మనం స్నానం చేయడం ఒకటి బాహ్యశుద్ధి, అభ్యాసం కొరకు చేస్తున్నాం. కానీ దాని ఏమిటి, అంతర్శుద్ధి కూడా ఉండాలి. అంతర్శుద్ధి ఏంటి, మనం నేను భగవంతుని నైవేద్యం ప్రాగ మనం వంట చేస్తున్నా, నా భావన ఏంటి, ఇళ్ళు గురించి ఆలోచించకూడదు. ఓ శ్రీకృష్ణునికి వా చాలా బాగుంది, నచ్చుతుంది, ఈ పాయసం చాలా బాగుంటుంది భగవంతునికి. మన నిరంతర ధ్యానం కేవలం రాధా గోవిందుల వాళ్ళ పైన ఆధారపడి ఉండాలి, కాదు నేను ఇంటి పైన ఆలోచిస్తూ వంట చేస్తుంటే నవ్వును, అది కుదరదు. అందుకని ఎప్పుడు భగవంతుని కొరకు భోగం ప్రిపేర్ చేయడానికి ఎవరికి అధికారులు, బ్రాహ్మణులు. అంటే బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ ఇనిషియేషన్, బ్రాహ్మణ జన్మతోటి కాదు, జన్మనా జాయతే శూద్ర, జన్మతోటి ప్రతి ఒక్కరు శూద్రులే. సంస్కారా ద్వయ ద్విజ, సంస్కారంతో ద్విజులు అవుతారు, గుణాలతోటి కర్మతోటి జన్మతోటి కాదు. ఎవరైతే రెండవ ఇనిషియేషన్ ఉందో, గాయత్రి మంత్ర ఉపదేశం ఇస్తారో వాళ్లకు ఎప్పుడు ఇస్తారు, అందరు గ్రహిస్తారు, మీ సీనియర్ కౌన్సిలర్ గారిని ప్రెసిడెంట్ చూస్తాడు, ఇతను చాలా శాశ్వతంగా నియంతో అన్ని పనులు చేస్తాడు, శుద్ధి ఉంది, అప్పుడు గ్రహించి మీకు ఆ ఉపదేశం చేస్తే గాయత్రి మంత్రం జపం వల్ల మన ఆత్మశుద్ధి వస్తుంది. ఆ స్థితిలోనే మనం చేసే అధికారం ఉండేది. ఆత్మశుద్ధి అంతర్శుద్ధి ఉండాలి, బాహ్యశుద్ధి ఉండాలి భగవంతుని సేవలో, లేకుంటే మనకు అపరాధం చేస్తాం. అందుకని భగవంతుని సేవలో చాలా రోజులు ఆగరు పూజలు. ఎవరో భాగ్యవంతులు ఉంటారు, నిరంతరం భగవంతుని ధ్యానంలో ఉండి సేవ చేస్తేనే వాళ్ళు 10-20 సంవత్సరాలు చేస్తారు. 2-3 సంవత్సరాల తర్వాత మన సేవా అపరాధాలు అవుతే భగవంతుడు అంటాడు, థ్యాంక్ యూ, ఇంకా నువ్వు రెస్ట్ చేసుకుని ఇంకో వాళ్ళు వస్తారు అంటారు. నేనేం చేస్తా, కాదండి ఈ మధ్యాహ్నం నాకు ఒళ్ళు బాగాలేదు, ఇవన్నీ భగవంతుడు ఆ కారణం చేసి వెళ్ళగొడుతుంటాడు అన్నమాట. సేవాపరాధాలు ఉంటాయి. భక్తి రాసాం సింధులో 32+32 64 చెప్పారన్నమాట. సమాధానం దొరికిందా? రెండు కావాలి, ఆత్మశుద్ధి, దేవ బాహ్యశుద్ధి, అంతఃశుద్ధి, రెండు ఉండాలి మనం భగవంతుని సేవలో. ప్రయత్నం చేస్తున్నాము, ప్రయత్నం చేయకుండా మనం ముందుకెళ్ళతాం. ప్రయత్నం చేస్తుంటే ఈరోజు కాకుండా రేపన్నా ముందుకెళ్తాం. అర్థం? ఇంకేమైనా ప్రశ్న ఉందా? శ్రీమద్భాగవత పురాణానికి జయ, అనంతకోటి వైష్ణవ బృందికి జయ, జయ శ్రీల ప్రభాకి జయ, బోల్ ప్రేమలందే అన్నమాట.